అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయా షచ్కరోన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమోం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతిదేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీ భగవాను వాచ అశోశ్వానన్వశోచత్వం ప్రధ్యావాదాంశభాససే గతాసు నగతాసుంశ నాను శోచంతి పండిత. పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ప్రజ్ఞను కూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును కూర్చి దుఃఖించుచున్నావు. పండితులైన వారు జీవించి ఉన్నవారిని కూర్చి కానీ మరణించిన వారిని కూర్చి కానీ దుఃఖింపరు. ఇక్కడ కృష్ణ భగవానుడు, నేను మీ యొక్క శిష్యునిగా శరణాగతి పొందుతూ ఉన్నాను, నాలో ఉన్నటువంటి భ్రాంతిని తొలగించండి అని చెప్పి అర్జునుడు చెప్పిన తక్షణమే గురువు యొక్క స్థానాన్ని భగవంతుడు స్వీకరించి, నీవు చాలా గొప్ప పండితుడిలాగా మాట్లాడుతూ ఉన్నావు కానీ నిజమైనటువంటి పండితుడు జీవించి ఉన్న దాని గురించి కానీ మరణించిన దాని గురించి కానీ దేని గురించి కూడా కలత చెందడు, దుఃఖించడు అని చెప్పి భగవంతుడు ఇక్కడ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఈ భౌతిక జగత్తులో ముఖ్యంగా మనం ఇక్కడ పొందేటువంటి ఫలాలు, వీటి గురించి మోహానికి గురి అవుతూ ఉంటాం. శారీరక సంబంధమైనటువంటి ఆనందం వచ్చినప్పుడు ఆనందపడతాం, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడతాం. కానీ మనకు ఈ ప్రాపంచిక ప్రపంచానికి సత్యానికి మనం చూసినట్లయితే నిజంగా మనకు ఈ ప్రాపంచిక ప్రపంచానికి ఏం సంబంధం లేదు. నేను అన్నటువంటి వ్యక్తి ఎవరు? శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రిందట సనాతన గోస్వామి, ఆయన చాలా గొప్ప భక్తుడు సనాతన గోస్వామి. మొట్టమొదటిసారి సనాతన గోస్వామి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుని కలవడానికి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని పండిత్ అని సంబోధించారు. అప్పుడు సనాతన గోస్వామి ఏమన్నారంటే, స్వామి దయచేసి నన్ను పండితుడు అనద్దు అన్నారు. ఏమయ్యా, నీవు శాస్త్రాల్లో గొప్ప జ్ఞానం ఉంది, పాండిత్యం ఉంది, మరి అందరు నిన్ను పండితుడు అంటారు, మరి నేను పండితుడు అంటే ఏమి అన్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు అన్న మాటలకి సనాతన గోస్వామి ఏమంటున్నారు అంటే, నేను అన్నది ఎవరో నేను ఇంకా తెలుసుకోలేదు, అటువంటప్పుడు నేను పండితుడయ్యేదానికి అవకాశం లేదు అన్నారు. అంటే నిజమైన పాండిత్యం ఏంటి, ఆత్మజ్ఞానాన్ని ఎవడైతే తెలుసుకుంటారో వాడు నిజమైనటువంటి పండితుడు. శారీరక జ్ఞానం, శారీరక భావనలు ఇవన్నీ కూడా శరీరంతో పోతాయి, కానీ ఆత్మ శాశ్వతమైనటువంటిది. ఆత్మజ్ఞానాన్ని ఎవడైతే తెలుసుకుంటారో, నేనెవరు, మనం నా చెయ్యి నా తల నా శరీరం అంటున్నాం, ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ నేనే శరీరం నేనే చెయ్యి అంటున్నారా? నా చెయ్యి అంటున్నారు, నా తల అంటున్నారు, నా శరీరం అంటున్నారు. శరీరం నేను అనట్లేదు, నా శరీరం, ఇది నా శరీరం అయ్యా అంటున్నారు. అంటే నా ఇల్లు అంటే ఇల్లు నేను కాదు, ఇంటికి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఇంట్లో నేను ఉంటున్నాను, ఇల్లు నాది, ఇల్లు నేను కాదు. అదే రకంగా నా శరీరం అంటే శరీరానికి అతీతంగా నేనున్నాను, ఇది సత్యం. మరి ఇది తెలుసుకున్నవాడే నిజమైనటువంటి పండితుడు. మరి శరీరానికి అతీతంగా ఉన్నప్పుడు భగవంతుడు వేరే శ్లోకాల్లో కూడా ముందు ఆయన ఏమంటారు, ఈ శరీరం అన్నటువంటిది దుస్తులతో పోలుస్తారు, ఈ శరీరాన్ని యంత్రంతో పోలుస్తారు, వాహనంతో పోలుస్తారు. మనం నాది అన్నటువంటి భావన ఉన్నంత వరకు ఆ శరీరానికి జరిగేటువంటి సుఖ దుఃఖాలు వీటన్నిటికీ కలత చెందుతూ ఉంటాం. వీటికి అతీతమైనటువంటి చైతన్యాన్ని, నేను ఆత్మస్వరూపుణ్ణి, ఈ శరీరం అన్నది ఒక అద్దె ఇల్లు, దీంట్లో నేను టెంపరరీగా ఉంటున్నాను, ఇక్కడ ఉండేది అశాశ్వతం. అద్దె ఇంటిలో మనం ఉంటూ మనం ఏం చేస్తున్నామంటే అద్దె ఇంటిని అలంకరించుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఎవరైనా అద్దె ఇంట్లో ఉంటూ ఫాల్ సీలింగు, మార్బుల్ ఫ్లోరింగు, డెకరేషన్స్ ఇవన్నీ చేసుకుంటే వాడిని ఏమంటారు, మూర్ఖుడు అని చెప్పి అంటారు. అదే రకంగా ఈ శరీరం అనేది ఒక అద్దె ఇల్లు, ఈ అద్దె ఇంటిలో మనం ఉంటున్నాం. నేను అన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆత్మస్వరూపుడు. ఆ నేను అన్నటువంటిది ఎవరు, నేను ఆత్మ. ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకునేదానికి మనం ప్రయత్నించాలా. సో అది అర్థం చేసుకున్నప్పుడు దేనికి దుఃఖించాలా, ఆత్మ ఉద్ధరణ జరగకపోతే దానికి దుఃఖించాలా. అంతేకాని శారీరక సంబంధమైనటువంటి ఆటుపోటులకు, ద్వంద్వాలకు కలత చెందకూడదు. మరి ఈ జ్ఞానం అన్నటువంటిది చాలా తీవ్రతతోటి సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞుడిగా ఉండగలడు, కానీ అందరూ స్థితప్రజ్ఞుడిగా ఉండేదానికి అవకాశం లేదు. కారణం ఏంటి అంటే మాయ జీవుడు ఆత్మస్వరూపుడు అయినప్పటికీ కూడా భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన, ఈ జీవులందరూ కూడా నా యొక్క అంశలు, శాశ్వతులు అని భగవంతుడు చెప్తూ ఉన్నారు. మనందరం కూడా ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని యొక్క నిత్య సంఘంలో, ఆయన సాంగత్యంలో ఉండేటువంటి వారు. సామాన్య సమాజంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని జైల్లో బంధిస్తారు. అదే రకంగా ఆధ్యాత్మిక జగత్తులో మన కోరిక కలిగింది. స్వామి ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు. తండ్రి ఏదైనా పని చేసుకుంటూ ఉంటే పిల్లవాడు వెళ్ళి కలత పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు తండ్రి ఏం చెప్తాడు, నాయన నేను ఏదో పని చేసుకుంటున్నాను రా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అంటాడు, నువ్వు అక్కడ వెళ్ళి ఆడుకో అంటాడు. వీడు వినడు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, వాడిని పక్క గదిలో పెట్టి గొళ్ళెం పెడతాడు, నువ్వు అక్కడేమన్నా చేసుకో అంటాడు. అదే రకంగా ఆధ్యాత్మిక జగత్తులో ఆ దేవదేవుడైనటువంటి తండ్రిని మనం కలతపరచడానికి ప్రయత్నించినప్పుడు ఈ భౌతిక జగత్తు అన్నటువంటి ఈ ప్రదేశంలో మనం వాళ్ళందరినీ పెట్టి గొళ్ళెం పెట్టారు, ఇక్కడ నువ్వేమైనా చేసుకో. ప్రభుపాదులు వారు ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తారు. తల్లి వంట చేసుకుంటూ ఉంటే పిల్లవాడు వెళ్ళి అమ్మా నేను వంట చేస్తానంటాడు. అప్పుడు తల్లి ఏం చెప్తుంది, అరే నాయన నువ్వు చేయలేవురా, ఒళ్ళు కాల్చుకుంటా, వీడినడు. అప్పుడేం చేస్తుంది, నమూనా ఆట వస్తువులను, స్టవ్ ఉంటుంది దాంట్లో పాత్రలు ఉంటాయని, అవన్నీ ఇచ్చి వీటితో నువ్వు వంట చేసుకో అంటుంది. సో అదే రకంగా భగవంతుడిలాగా మనమేదో ఆధిపత్యం వహించాలా అన్నటువంటి భావన మనలో కలిగినప్పుడు ఈ భౌతిక జగత్తు అన్నటువంటి ఒక నమూనా ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించి ఇక్కడికి మనల్ని పంపించాడు, ఇక్కడ నువ్వేమైనా చేసుకో. అయితే ఇది ఎటువంటి ప్రదేశం అయ్యా అంటే ఇక్కడ త్రిగుణాలు అన్నటువంటి జైల్లో మనల్ని పెట్టినప్పుడు జైలు ఇన్ఛార్జ్ మనల్ని బయటకు వెళ్లకుండా కాపాడతాడు. మరి ఈ భౌతిక జగత్తుని దుర్గా అన్నారు. దుర్గా అంటే ఈ యొక్క దుర్గం అంటే జైలు. ఆ జైలుకు అధిపతి ఎవరు అంటే దుర్గాదేవి. ఆమె యొక్క ఆయుధం ఏంటి, త్రిశూలం. ఆమె ఆ త్రిశూలం దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది, సత్వ రజస్ తమో గుణాలకు. గుణ అంటే తాళ్ళు. ఆ తాళ్లతోటి మనల్ని బంధిస్తుంది. జీవుడు భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే సత్వరజస్తమో గుణాలకు బద్ధుడవుతాడు. స్వామి ప్రభుపాదులు వారు ఉదాహరించినట్టుగా వర్షపు నీరు పవిత్రంగా ఉంటుంది, భూమిని తాకిన తక్షణమే బురద నీరుగా మారుతుంది. అదే రకంగా సచ్చిదానంద స్వరూపుడైనటువంటి జీవుడు ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే సత్వరజస్తమో గుణాలకు బద్ధుడవుతూ ఉన్నాడు. ఎప్పుడైతే బద్ధుడవుతాడో దానికి అనుగుణంగా నడుచుకోవడం మొదలు పెడతాడు. ఆ గుణాలకు లోబడి ఉన్నంత వరకు కూడా గుణాల యొక్క ప్రభావం ఏమిటి, అహం ఆకార, నేను ఈ యొక్క ఆకారం అన్నటువంటి తప్పు ద్రోవ పట్టిస్తాయి మనలో ఉన్నటువంటి గుణాలు. అంటే నేను ఈ ఆకారం. మరి నేను ఈ ఆకారం అయినప్పుడు ఆ ఆకారానికి సంబంధించినటువంటి అన్నీ కూడా నావే అన్నటువంటి భావన ఉంటుంది. అందుకనే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు? మాంఛయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాం సమైతిధ్యాయ బ్రహ్మ భూయాయ కల్పతే. అనునిత్యం నిశ్చలమైనటువంటి భక్తియుక్త సేవల్లో ఎవరైతే నిమగ్నమవుతారో సగుణాం సమైతిధ్యాయ గుణాతీతులమై బ్రహ్మ భూయాయ కల్పతే, ఆ బ్రహ్మభూత స్థితిని చేరుకునేదానికి అవకాశం ఉంది అంటున్నారు. బ్రహ్మభూత స్థితి అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి స్థితి, నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నటువంటి స్థితి అన్నమాట. మాయ చాలా తీవ్రమైనటువంటిది. స్వామివారు ఏం చెప్తున్నారు? దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ. ఈ త్రిగుణాలతో కూడినటువంటి మాయాశక్తి నా శక్తి, నీ శక్తితో నువ్వు దాన్ని జయించలేవు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితి. నాకెప్పుడైతే శరణాగతి పొందుతావో అప్పుడు మాయను జయించేదానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు స్వామి. ఒకసారి నారదముని ఆయన స్వామివారి దగ్గరికి వచ్చారంట. వచ్చి, స్వామి మాయా 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 అంటారు, అసలు మాయ అంటే ఏంటయ్యా అన్నారంట. అప్పుడు స్వామి చెప్పారు, నారదా మాయ గురించి నీకు తర్వాత చెప్తాను, నాకు చాలా దాహంగా ఉంది, ఒక గ్లాసు నీరు తెచ్చినట్లయితే దప్పిక తీరుతుంది, అప్పుడు మాయ గురించి చెప్తానన్నారు. నారదముల వారు ఆయన ఏం చేశారు, స్వామివారికి నీరు తేవడానికి వెళ్ళారు. నీరు తేవడానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక బావి దగ్గర ఒక అందమైనటువంటి స్త్రీ నీరు చేదుతూ ఉందన్నమాట. చేరుతూ ఉంటే ఆమెను చూసిన తక్షణమే ఆయనలో నేను ఎందుకు వచ్చాను అన్నటువంటిది మర్చిపోయాడు. మనం కూడా తల్లి గర్భంలో నవమాసాలు నానా బాధలు పడ్డాం. భాగవతం ఏం చెప్తుంది? తల్లి గర్భంలో తలక్రిందులుగా ఆ గర్భాశయంలో మలము మూత్రము చీము నెత్తురు వీటన్నిటితోటి ఆ ద్రవాల్లో తేలియాడుతూ ఉన్నాం, నానా ఇబ్బంది పడుతూ ఉన్నాం. భగవంతుణ్ణి ప్రార్థిస్తామంట. ఏమని అంటే, స్వామి ఈ దుర్భరమైనటువంటి పరిస్థితుల నుంచి నన్ను బయటపడవేసినట్లయితే నిన్ను సేవించి తరిస్తాను, మళ్ళా నాకు జన్మొద్దు అని చెప్పి. అయితే ఏమవుతుంది, మనం గర్భంలోంచి బయటపడిన తక్షణమే, జన్మించిన తక్షణమే తల్లి వెచ్చటి కౌగిల్లోకి తీసుకుంటుందన్నమాట. అప్పుడు మనం ఏమనుకుంటాం, లోపల బాగలేదు ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. అప్పుడు అందుకనే పురందరదాస్ ఏం చెప్తారు అంటే, మొదలి మాయ తల్లి మాయ, మొట్టమొదటి మాయ తల్లి మాయ అంట. సో మనం ఈ ప్రపంచాన్ని అభినందించడం మొదలు పెడతాం, ఇక్కడేదో లోపల బాగలేదు బయట బాగుంది. మరి భగవంతునికి చేసిన ప్రతిజ్ఞ మర్చిపోయాం. ఆయనకేం చెప్పాం, అయ్యా ఈ దుర్భర పరిస్థితి నుంచి నన్ను బయటపడవై, బయటపడిన తక్షణమే నిన్ను సేవించి తరిస్తాను, మళ్ళా నాకు ఈ జన్మొద్దు స్వామి అని చెప్పి తల్లి గర్భంలోనే భగవంతుని వేడుకున్నాం. కానీ బయటకు వచ్చిన తక్షణమే మరచిపోయాం. నారదముల వారు కూడా స్వామి సేవ కోసం, ఆయనకు నీరు తేవడం కోసం ఆయన వచ్చారు. ఆ బావి దగ్గర ఎప్పుడైతే ఆ స్త్రీ, అందమైనటువంటి స్త్రీ నీరు చేస్తూ ఉందో ఆయన మర్చిపోయారు. మర్చిపోయి ఆమెను అనుసరిస్తూ వెళ్ళారు. ఆమె ఒక గృహంలోకి వెళ్ళింది. ఆ గృహ యజమాని వాకిట్లో కూర్చొని ఉన్నాడు. ఆయనతో నారదముని అంటూ ఉన్నాడు కొంచెం సిగ్గుపడుతూ, అయ్యా ఇప్పుడు ఈ గృహంలోనికి వచ్చినటువంటి ఆ యువతి ఎవరు అన్నాడు. ఆయన అన్నాడు, నా కుమార్తె బాబు అన్నాడు. ఓహో మీ కుమార్తె, అట్లయితే మీరు ఏమీ అనుకోకపోతే నేను ఆమెను ఇష్టపడ్డాను, మీరు అనుమతించినట్లయితే వివాహం చేసుకుంటానన్నాడు. ఆ వ్యక్తి, అరే నారదముని అంతటి వాడు ఆయన వివాహం చేసుకుంటాను, నా కుమార్తెను అంటే ఇంకా నాకేం కావాలి మహద్భాగ్యం అని చెప్పి గొప్ప ఏర్పాట్లు చేసి వివాహం జరిపించేశారు. మరి మోహం అన్నటువంటిది ఈ రకంగానే ఉంటుంది. మనకు మాయా అంటే దానికి నిర్వచనం ఆచార్యులు ఏమిస్తున్నారు, ఏదైతే కాదో అది అవును అనిపించేటువంటిది మాయా. శరీరం నేను కాదు, శరీరానికి సంబంధించినటువంటిది ఏది కూడా నాది కాదు, కానీ మాయ యొక్క ప్రభావం వల్ల ప్రతి ఒక్కరము కూడా నేనే శరీరము, ఈ శరీర సంబంధమైనటువంటివన్నీ కూడా నావే అన్నటువంటి భావనలో ప్రతి ఒక్కరూ జీవిస్తూ ఉన్నారు. మాయ అంటే కానిది అవును అనిపించేటువంటిది మాయ. ఇక్కడ నారదముని వివాహం చేసుకున్నారు. కాలక్రమంలో అరడజను మంది పిల్లలు పుట్టారు ఆయనకి. ఒకరు ఇద్దరు కాదు, అరడజను మంది. ఒకరోజు ఏమైంది, భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు, దుఃఖాలయం అశాశ్వతం అన్నారు. ఇది దుఃఖాలకు ఆలయం, ఇది అశాశ్వతం, శాశ్వతంగా ఉండేది కాదు. ఇక్కడెవరు పర్మనెంట్గా ఉండలేరు. ఇది దుఃఖాలయం అశాశ్వతం. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, సముద్రపు ఒడ్డులో అలల తాకిడికి ఇసుక రేణువులు కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. నదీ ప్రవాహంలో ప్రవాహ తాకిడికి గడ్డిపోచలు కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. కాలచక్ర ప్రవాహ తాకిడికి ఈ బంధాలు అనుబంధాలు ఇవన్నీ కూడా కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. అందుకనే ఏమన్నారు, రుణానుబంధం అన్నారు. ఏం బంధం, రుణానుబంధం. ఇది రుణం అంటే ఏంటి, అప్పు. ఈరోజు మనం కొంతమందితో కలిసి ఉన్నాము అంటే ఇంతకుముందు వాళ్ళకు మనం రుణపడి ఉన్నాం, వాళ్ళ యొక్క రుణాన్ని మనం తీర్చుకునే దానికోసం వాళ్ళతో మనం కలిసి ఉన్నాం. రుణం తీరిపోతే ఎవరికి వారే యమునా తీరే, ఎవరు కలిసి ఉండేది లేదు. సో ఈ భౌతిక జగత్తు రుణానుబంధం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనకు చాలా సన్నిహితంగా ఉన్నారు, భార్య పిల్ల బంధువులు వీళ్ళందరూ కూడా. వాళ్ళు మనం ఎక్కువ రుణపడి ఉంటే అంత దగ్గరగా ఉంటారు మనకు. ఎందువల్లంటే భార్యకు మనం ఇచ్చినటువంటి సేవ ధనం, లేకపోతే భర్తకు భార్య ఇచ్చేటువంటి సేవ అది వేరే వ్యక్తులకు ఇవ్వరు. పిల్లలకు మనం ఇచ్చేటువంటి ధనం, మనం ఇచ్చేటువంటి జాగ్రత్తలు, వాళ్ళని కేర్ తీసుకోవడం ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి ఇవ్వరు. అంటే వాళ్లకు మనం ఇంతకు ముందు జన్మలో ఎక్కువగా రుణపడి ఉండడం వల్ల వాళ్ళు మనకు సన్నిహితంగా చేరి ఆ రుణాన్ని అంతా కూడా బంధు రూపేణ, బంధువుల రూపంలోనో, లేకపోతే స్వగృహంలో రక్త పంచుకుని పుట్టినటువంటి బిడ్డలుగానో వాళ్ళు ఆ రుణాన్ని అంతా కూడా కలెక్ట్ చేసేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ రుణం తీరిపోతుందో ఎవరికి వారే యమునా తీరే, ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో అందుకని దీన్ని ఏమన్నారు, రుణానుబంధం అన్నారు. అంటే రుణపడి ఉన్నాం కాబట్టి ఆ రుణాన్ని మళ్ళా వాళ్ళు మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునేదానికి వాళ్ళు మనకు దగ్గరగా చేరి ఉన్నారు. ఎప్పుడైతే నారదమునికి అరడజను మంది పిల్లలు పుట్టారో వాళ్ళ మీద చాలా ప్రేమ, అనురాగం, ఆప్యాయత, వీటితోటి జీవితం ఎట్లా గడుస్తూ ఉందో తెలియట్లేదు. ఉన్నట్టుండి ఒక పెద్ద పెను తుఫాను వచ్చింది. ఆ పెను తుఫాను ఎంత పెద్దదయ్యా అంటే ఊర్లు ఊర్లు కొట్టుకొని పోతూ ఉన్నాయి, శవాలు కుప్పలుగా నీళ్ళలో తేలాడుతూ ఉన్నాయి. చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం, పెద్ద విపత్తు, పెద్ద తుఫాను. కానీ నారదముని ఆయన ఏమని చెప్తున్నాడు కుటుంబ సభ్యులకి, చూడండి ప్రపంచమంతా నాశనం అయిపోని ప్రళయమే రాని వాళ్ళందరూ పోవునుగాక, నేను మాత్రం మిమ్మల్ని రక్షించుకుంటానని చెప్తున్నాను. ఇదే మాయ. భగవంతుడు ఆయన అనుకుంటే ఎవరు ఎవరిని రక్షించుకోలేరు. మృత్యు అన్నటువంటిది ఎవరిని ఎవరు తప్పించుకునేదానికి అవకాశం లేదు, ఎవరు శాశ్వతంగా ఇక్కడ ఉండబోయేది లేదు, మృత్యు ఎవరు తప్పించుకోలేరు. మృత్యు ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక జగత్తులో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి గిట్టక తప్పదు. ఉదాహరణకి వ్యాసుల వారి తాతగారు పరాశరముని యొక్క తండ్రి, ఆయన ఒకసారి వ్యాసుల వారి దగ్గరికి వచ్చారంట. వచ్చి, హే వ్యాస, నాకు కోరిక ఉంది తీర్చవయ్యా అన్నాడు. ఏంటి తాతగారు అన్నాడు. ఏం లేదు, మృత్యువు లేకుండా ఉండాలా, అది నా కోరిక అన్నాడు. అప్పుడు వ్యాసుల వారు అన్నారు, ఇది ప్రకృతి నియమం, ఈ భౌతిక జగత్తులో పుట్టినవాడు గిట్టక తప్పదు, అటువంటి కోరిక విచిత్రమే అన్నాడు. కానీ ఆయన ఏమంటున్నారంటే, వ్యాస నిన్ను అందరూ భగవత్ స్వరూపుడు అని చెప్పి అంటారు, భగవంతుని యొక్క ప్రతినిధి, భగవత్ స్వరూపం నువ్వు అంటారు. అటువంటిది నీవు నాకు సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, ఖచ్చితంగా నాది విచిత్ర కోరిక అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా అయి ఉండొచ్చు, నా కోరిక మాత్రం మృత్యువు లేకుండా చెయ్యి అని చెప్పి అన్నాడు. అప్పుడు వ్యాసుల వారు తాతగారు అంతగా బ్రతిమాలుతున్నారని చెప్పి ఆయనకు ఒక సలహా ఇచ్చారు, నేనైతే మృత్యువు లేకుండా చేయలేను, మీకు ఒక సహాయం చేస్తాను. ఏంటది అంటే, యమధర్మరాజు దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, ఆయన మీకేమన్నా సహాయపడతాడేమో చూద్దామన్నాడు. సరేనని చెప్పి బయలుదేరి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్తే యమధర్మరాజు అన్నారు, వ్యాసదేవ ఏంటి విశేషం, మీ తాతగారిని తీసుకుని ఇక్కడికి వచ్చారన్నారు. అప్పుడు వ్యాసులు వారు అన్నారు, మా తాతగారికి ఒక విచిత్రమైనటువంటి కోరిక ఉంది, అదేమిటి అంటే మృత్యువు లేకుండా ఉండాలని, మీరేమన్నా సహాయపడతారేమో అని చెప్పి మీ దగ్గరికి తీసుకొచ్చాను అన్నారు. అప్పుడు యమధర్మరాజు అన్నారు, స్వామి మీకు తెలియని సత్యం ఏముంది, కాలపురుషుడు నా దగ్గరికి వచ్చి పలానివాడు సమయం అయిపోయిందని నాకు చెప్తే నేను వాళ్ళని వెళ్ళి తీసుకొస్తాను, అంతేకాని నాదేమీ లేదు, కాలపురుషుని ఆదేశం మీదనే నేను పనిచేస్తూ ఉంటాను, మరి కాలపురుషుడేమన్నా మనకు సహాయం చేయగలడేమో అడుగుతాం పదండి అని చెప్పి అక్కడికి వెళ్ళాను. మరి కాలపురుషుడి దగ్గరికి వెళ్ళి అడిగితే కాలపురుషుడు ఏమంటున్నారు, అయ్యా మీకు తెలియని సత్యం ఏముంది, చిత్రగుప్తుడు చిట్టాపద్దులో నుంచి వీళ్ళకి సమయం అయిపోయింది అని చెప్పి నాకు ఆదేశిస్తారు, నేను వచ్చి యమధర్మరాజుకు చెప్తాను, అంతేగాని చిత్రగుప్తుడు చిట్టాపద్దులో ఉండేదాన్ని బట్టే నాకు ఆదేశం వస్తుంది, కానీ నా ప్రమేయం ఏమీ లేదు, నేనేమీ చేయలేను అన్నారు. మరి చిత్రగుప్తుడు ఏమైనా సహాయం చేస్తాడేమో అక్కడికి వెళ్దాం పదండి అన్నారు. అంటే పరమాత్మ మన యొక్క హృదయంలో ఉండి మనం చేసే ప్రతి ఒక్క పని ఆయన గమనిస్తూ ఉంటాడు, దాన్ని బట్టి చిత్రగుప్తుని యొక్క చిట్టాపద్దులో అన్ని లెక్కలు రాస్తూ ఉంటారు, ఎవరు తప్పించుకునే దానికి లేదు. అప్పుడు అందరూ కలిసి చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళారు, ఆయన ఏమైనా సహాయం చేస్తాడేమో అని చెప్పి. వ్యాసులు వారు చెప్పారు, మా తాతగారు మృత్యువు లేకుండా ఉండాలనుకున్నాను చిత్రగుప్త, నువ్వేమైనా సహాయం చేయగలవా అన్నారు. అప్పుడు చిత్రగుప్తుడు ఏమంటున్నారంటే, పరమాత్మ జీవుని యొక్క హృదయంలో ఉండి సాక్షిభూతుడుగా ఆయన ఈ పుస్తకంలో అన్ని ఎంట్రీ ఎంత చేస్తారు, ఆయన రాస్తారు, మన చేతిలో ఏం లేదు, దీన్ని కొట్టేసే రబ్బర్ కానీ రాసేటువంటి కలం కానీ నా దగ్గర ఏమీ లేదు, మరి మీ తాతగారి గురించి ఏం రాస్తున్నారు అని చదివి చెప్పమంటే చెప్పగలను, కానీ చేర్పులు మార్పులు నేను చేయలేనన్నారు. మరి ఆ పనన్నా చేయవయ్యా అన్నారు. సరేనని చెప్పి తాతగారి, వ్యాసుల వారి తాతగారి చిట్టాపద్దు ఆయన యొక్క పేజీ తీసి మొదటి లైన్ చదివారు. ఏమని ఉంది అంటే, ఈయనకు మృత్యువు లేదు అని ఉంది. ఎప్పుడైతే చదివారో వ్యాసుల వారి తాతగారు ఎగిరిగి అంతేశారు, ఓహో నేను అదే కోరుకున్నాను, మరి అదే ఉంది అన్నాడు. అప్పుడు చిత్రగుప్తుడు అన్నాడు, అయ్యా రెండో లైన్ ఉంది, ఉండండి చదివి చెప్తానన్నాడు. ఈయనకు మృత్యువైతే లేదు, కానీ నలుగురు వ్యక్తుల్ని ఎప్పుడైతే ఈయన కలుస్తారో అప్పుడు మరణిస్తారు. ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అంటే, వ్యాసుల వారు, యమధర్మరాజు, కాలపురుషుడు, చిత్రగుప్తుడు, వీళ్ళని ఒకే సమయంలో ఎప్పుడైతే ఈయన కలుస్తారో అప్పుడు మరణిస్తాడు అని ఉంది అన్నారు. టప్ పోయాడు. ఈ రకంగా పుట్టినవాడు గిట్టక తప్పదు, ఇది దుఃఖాలయం, ఇది అశాశ్వతం. సో నారదముని ఆయన ఏమంటున్నారు అంటే, మిమ్మల్ని అందరినీ నేను రక్షించుకుంటానన్నాడు. అయితే ఉన్నట్టుండి పెద్ద పెనుగాలి వచ్చింది, కప్పు ఎగిరిపోయింది, ఫట్ అని గోడలు పడిపోయాయి, నన్ను గట్టిగా పట్టుకోండి అన్నాడు. కానీ ఆ ప్రవాహ తాకిరికి ఒక్కొక్కరు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. భార్య కొట్టుకుని వెళ్ళిపోయింది, పిల్లలు కొట్టుకుని వెళ్ళిపోయారు, చివరిగా తన చిన్న కుమారుణ్ణన్నా రక్షించుకోవాలా అని చెప్పి నారదముని ఏమంటూ ఉన్నారు అంటే, ఒరే నిన్ను నేను రక్షించుకుంటానని చెప్పి నెత్తి మీద పెట్టుకున్నాడు. కానీ ఆ నీళ్లు ఆయన ముక్కుల మీదకి వచ్చేసాయి. ఇంకా ఆయన బతికితే కదా వాణ్ణి రక్షించుకునేది, వాణ్ణి వదిలేశాడు, ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఆ బాధ తట్టుకోలేక పెద్దగా కృష్ణా అంటూ అరిచాడు. అప్పుడు కృష్ణుడు పక్కనే, ఏం నారదా ఏంటి నీళ్ళు అన్నాడు. నారదుల వారు అంటున్నారు, స్వామి నీళ్లు అదేనయ్యా, నీళ్ల కోసం పంపించాను, గొంతెండిపోతుంది, ఏది నీళ్ళు అన్న బా, నీళ్లు, జలమయం, భార్య, పిల్లలు, నీళ్లు అన్నాడు. ఏదయ్యా నీరు, నీటి కోసమే కదా నిన్ను పంపించాను, దప్పిగ్గా ఉంది, ఏది నీరు అన్నాడు. అప్పుడు నారదుల వారు తేరుకొని చూస్తే అక్కడ ఏమి నీళ్లు లేవు. అప్పుడు భగవంతునితో నారదుడు అంటూ ఉన్నాడు, మాయా అంటే ఏమిటో అని అడిగిన దానికి ఎంత పెద్ద సినిమా చూపిస్తావా స్వామి, నాకు దయచేసి ఇంకెప్పుడు మాయ జోలికి వెళ్ళను, మా ఏంటి ఏంటో కూడా తెలుసుకోవాలని కూడా నాకేమీ లేదు అని చెప్పి చెప్పారనమాట. సో భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. జీవుడు మోహానికి మాయ యొక్క ప్రభావం వల్ల గురి అవుతాడు. నాకెవరైతే శరణాగతి పొందుతారో మాయామేతాంతరంతితి, ఆ మాయను జయించగలరు అంటున్నారు. కలియుగంలో ఆ మాయను జయించడానికి ఏకైక తరుణోపాయం ఏమిటి అంటే, ఎల్లవేళల తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ విద్యచ, ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని మనం చేయడం ద్వారా మాయ మన వల్ని అంటకుండా ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ, హరే హరే.